ఆచరణాత్మకంగా ఇప్పుడు మనం అనుకోవాలంటే నిత్య జీవితంలో మనం దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు అంటే దైవం పట్ల ప్రీతి కలిగి ఉండటం, అవతార పురుషుల బోధనల పట్ల అవగాహన కలిగి ఉండటం, వాటిని అర్థం చేసుకుని ఆచరించగలగటం, ఇది చెయ్యాలి మనం. అట్లాంటి మనం సాధన చెయ్యటానికి మనం విన్న విషయాన్ని అవగాహన చేసుకుని ఆచరించగలిగినటువంటి స్థాయికి మనని ఎటువంటి సాధన, నిత్య జీవితంలో ఎటువంటి సాధన తీసుకెళ్లగలుగుతుంది? ఎందుచేతనంటే మనం చాలా మందిలో వచ్చినటువంటి, అంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నటువంటి వాళ్లలో వచ్చినటువంటి ఒక లోపం ఏమిటంటే, మనం దైవప్రీతి కలిగి ఉంటాం, పూజలు చేస్తాం, అర్చనలు చేస్తాం, నామ సంకీర్తనలు చేస్తాం, ఇన్ని చేసినప్పటికీ కూడా మనం ఒక్కొక్కప్పుడు మనం సంఘ నీతిని పాటించటంలో మనం అపజయం పొందుతుంటాం, విజయం సాధించలేం. మనం అనుకున్నట్టుగా మనం ఆచరించలేం. అయితే ఈ ధైర్యాన్ని, ఈ స్థైర్యాన్ని ఎటువంటి సాధన నిత్య జీవితంలో ఎటువంటి సాధన ఇవ్వగలుగుతుంది మనకి?
దీనికి ఒక్కటే, మళ్లీ స్వామి మాటలే, గాడ్ ఫియరింగ్ వదిలిపెట్టమన్నారు స్వామి, గాడ్ లవింగ్ నేర్చుకోండి.
అది
మనం దైవానికి భయపట్టమేమిటి, దైవాన్ని ప్రేమించగలగాలి. అటువంటి హృదయాన్ని మనం సాధన ద్వారా తెచ్చుకోవాలి. ఆ సాధన ఎలా చేయాలి అంటే దీనిలో మూడు విషయాలున్నాయి. ఒకటి, దైవం అనేటువంటి ఒక పరవస్తువు ఉన్నదని, ఆ పరవస్తువే ఈ ప్రపంచానికి కర్త అని, మన జీవితంలో జరిగే అనేకానేక సంఘటనలకి ఆయన సాక్షీభూతుడని, మనం చేసినటువంటి కర్మలకు ఆయన బాధ్యుడు కాడని, నాకు దైవం చల్లగా చూడలేదని ఒకడు చూశాడు అనొకడు, ఆయన చూడందీ లేదు, చూస్తున్నదీ లేదు, సాక్షీభూతుడు అనేటువంటి ఒక భావనలో ఉండగలగటం ఒక స్థాయిలో. ఒక స్థాయిలో నేను మంచి పనులు చేస్తే పరమాత్మ అనుగ్రహం నాకు ఎప్పుడూ లభిస్తుంది, నేను ఇంకా మంచి పనులు చేయగలుగుతాను నిత్య జీవితానికి సంబంధించి. కాబట్టి దైవం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం, దైవం పట్ల అనురాగం, దైవం పట్ల అత్యంత ప్రీతి. ప్రపంచంలో నీకు ఏది ఇష్టమంటే నాకు భగవంతుడంటే ఇష్టమని చెప్పగలగాలి, అదే మమకార రాహిత్యం. భగవంతుడంటే ప్రత్యేకంగా రాముడా, కృష్ణుడా, సాయ ఎవరంటే, అసలు ఉన్న చైతన్యం అంతా ప్రపంచంలో ఉన్న చైతన్యం అంతా పరమాత్మే గనక నాకు దేనియందు ప్రత్యేకమైన అపేక్ష లేదు, ఉపేక్ష లేదు, సమభావంతో నేను ఉండగలుగుతున్నాను. సాధనలో ఇవన్నీ మార్గాలు, వీటిని ఆచరించాలి. ఇవి తెలుసుకుంటున్నది ఎందుకు? ఇందాక మీరన్నట్లు ఒక గురువు యొక్క వాక్యాన్ని విని ఇంటికొస్తే ప్రయోజనం లేదు, వినాలి, ఆచరణకి ప్రయత్నం చేయాలి. అనేక అవరోధాలు మన మనస్సే మనకు అడ్డుపడుతుంది, ఇవన్నీ కావులే అనిపిస్తుంది, వడ్డాలి, పోరాడాలి, నిలబడాలి, గెలవాలి, అనుభవాన్ని పొందాలి, దానిలో నుంచి దివ్యానుభూతిని పొందాలి. ఇదొక క్రమ సాధన ఇది.
అంటే నేను ఎందుకు అడిగానంటే, సాధారణంగా సామాన్య జీవితాన్ని గడుపుతున్నటువంటి మానవుల్లో ఒక అపోహ ఉన్నది. ఏమిటంటే మనం రోజు అష్టోత్తర శతనాము పూజలు చేస్తున్నాం, నాగర సంకీర్తనలు చేస్తున్నాం, నామ సంకీర్తనలు చేస్తున్నాం, ఇది ఈ ఆధ్యాత్మిక సాధన, ఇది ఇంతకంటే మించి ఏది సాధన చేయాలి అనేటటువంటి ఒక పరిస్థితిలో అక్కడ ఆగిపోతున్నాం మనం, అక్కడ ఆగిపోతున్నాం. అది ఆగకుండా ఇప్పుడు ఈ నామ సంకీర్తన ఎందుకు చేస్తున్నాం, నగర సంకీర్తన ఎందుకు చేస్తున్నాం, దైవాన్ని పూజ ఎందుకు, అర్చన ఎందుకు చేస్తున్నాం అనేటటువంటి వీటిలో వెనకాతలున్నటువంటి అంతరార్థాన్ని, ఎటువంటి ధైర్యాన్ని ఈ సాధనలు మనలో కలిగించగలుగుతాయి అనేటటువంటి అవగాహన ఒక్కటే కొంచెం లోపిస్తుంది. చేస్తారు పాపం, అన్ని సాధనలు చేస్తారు. సాధన చేసిన తర్వాత కూడా ఆ సాధనలన్నీ కూడా పూజ గదికే పరిమితం అయిపోయేటువంటి పరిస్థితులు కూడా అక్కడక్కడ ఉన్నాయి. కానీ దీన్ని మనం స్వామి యొక్క అనుగ్రహంతో చాలా మంది, ముఖ్యంగా సత్యసాయి భక్తులు దైనందిన జీవితంలోకి కూడా తీసుకెళ్లగలుగుతున్నారు. దాన్ని ఆ వాటి యొక్క పరమార్థాన్ని వాళ్ళు పొందగలుగుతున్నారు, ఆచరించగలుగుతున్నారు, ఇవన్నీ బాగున్నాయి. అయితే ఇంకా మహనీయుల యొక్క బోధనలకి ప్రభావితం కానటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్లు కూడా గ్రహించగలగాలి దీనిది. ఇది గ్రహించగలగాలంటే ఈ వీడియో అంతరార్థం కొంచెం ఇట్లాంటి ఆధ్యాత్మిక సాధనల వల్ల ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ ధైర్యం కలుగుతుంది, ఆ ఎట్లా కలుగుతుంది అనేది కొంచెం మరికొంచెం వివరించండి.
దీంట్లో ఇందాక చెప్పిన ఈ పూజ, ఆరాధన, అర్చన, అభిషేకం, రోజు చేసుకునే నిత్య నైమిత్తికం, డే టు డే లైఫ్ లో చేసేవన్నీ కూడా అవి రిచువల్సే.
అది అడుగుతానంటేనండి, ఇది చాలా మంది మనం ఈ చేసేటువంటి సాధనలు యాంత్రికంగా చేస్తున్నాం. ఇవి యాంత్రికం కాకూడదు. యాంత్రికం కాకూడదు అంటే ఎటువంటి సాధన చేయాలి?
ఒకటి, వాటి పరిమితి తెలియాలి ముందు. పూజకి పరిమితి ఏమిటి? ఈ విగ్రహం ఆ విగ్రహానికి అలంకారం చేసింది, నయనానందంగా ఉన్నది, అంతే. అభిషేకం చేసుకున్నది, కాసేపు మనస్సు స్థిమిత పడింది, ఒక పరమాత్మ భావనతో ఉన్నటువంటి శివలింగానికి నేను ఇవాళ అభిషేకం చేసుకున్నా, మనస్సు హాయిగా ఉంది. కానీ ఏదో కోరి గనక ఇవన్నీ గనక చేసినట్లయితే కోరిక సిద్ధించేదాకా యాతనే ఇది. అందుకనే రిచువల్ నుంచి స్పిరిచువల్ కి ఎదగాలి మనిషి. ఇదంతా అధ్యాత్మలో ఒక పూర్వరంగం మాత్రమే. అసలు ఉత్తర రంగం ఏమిటి, అసలు రంగం ఏమిటంటే వీటన్నింటినీ దాటి ఈ ప్రకృతి అంతా పరమాత్మే అనే భావనలో ఉండాలి. అయితే వచ్చిన చిక్కల్లా సమస్య ఏంటంటే స్పిరిచువల్ స్థాయిలో విచారణ చేయగలిగిన వారి శాతం తక్కువ. ఓ రోజు దేవుడు ఆయనకు ఓ దండ వేసుకోవటం, అగరబత్తి వెలిగించటం, ఆయనకు మీరన్నట్లు అష్టోత్తర శతనామాన్ని చదువుకోవటం, దీనివల్ల నాకేదో హాయిగా ఉందనుకోవటం దాటాలి. దాటకపోయినట్లయితే నువ్వేం చేశావు, భగవంతుడిని గుణనామ సంకీర్తనం చేశావు, దానివలన నీ మనస్సు కాసేపు ఆనంద పారవశ్యాన్ని పొందింది, అంతే. ఆ పొందినటువంటి ఆనందంతో నువ్వు మిగతా టైంని, జీవితాన్ని ఎలా గడపబోతున్నావు అన్నదే ప్రశ్న. మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే 24 గంటల్లో 16 గంటలు జాగ్రత్త అవస్థ, 7 గంటలు 7.5 గంటలు సుమారుగా నిద్రావస్థ, 1 అరగంట సుషుప్తి. అరగంట కూడా ఉండదు అది, ఊరికే అకడమిక్ గా. ఈ 16 గంటల సుదీర్ఘమైనటువంటి జాగ్రత్త అవస్థలో పూజ కోసం మనం ఖర్చు పెడుతున్న సమయం 1 అరగంట అనుకున్నట్లయితే, ఈ 1 అరగంటలో మనం పొందినటువంటి ఆనందం, ఈ మానసికమైనటువంటి ఒక శక్తి మిగతా 15.5 గంటలు నడపాలి. అంత దానికి దారితీయాలి. ఎట్లా? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం దాంట్లోనే ఉన్నదని, ఇవాళ ఏం జరుగుతుందో అది పరమేశ్వరుడి లీల అని, పరమేశ్వరుడే దీనికి సమాధానం చెబుతాడని అనేక రకాలుగా మానసికంగా గనక అనుకోగలిగినట్లయితే నెమ్మదిగా ఈ పూజ స్థాయి నుంచి బయటపడతాడు. బయటపడమని కాదు, రెండోది, పూజ చేస్తే ముక్తి వస్తుందని ఎవరు పూజ చేయరు. పూజ చేస్తే కోరిక తీరుతుంది అని చేస్తాడు. ఈ కోరికలు సముద్రంలో అలలు. సముద్రం ఉన్నంతకాలం అల పుట్టక తప్పదు. మానవుడు జీవితంలో ఉన్నంతకాలం కోరిక నశించటం అసంభవం, అసహజం. ఎందుకంటే కోరిక పుట్టాలి, తీర్చేవాడెవడు? ప్రపంచం తీర్చదు. తీర్చగలిగిన అంత శక్తివంతుడు పరమాత్మ ఉన్నాడని ముందే అనుకున్నాం గనక రోజు ఆయనకు విన్నపం చేస్తున్నాం, ఆయన పాపం తీరుస్తూనే ఉన్నాడు. ఆయన తీరుస్తున్నాడు, మనము పొందుతూ ఉన్నాం. ఇది ఎడతగని జీవన ప్రవాహం అయిపోయింది. అందుకనే ఈ రిచువల్స్ కి దాటి దీనిని మించి ఇంకేదైనా ఉన్నదా అని ప్రశ్నిస్తే ముందు కోరికలు గనక ఆగిపోయినట్లయితే పూజలు అర్థమిరిగి చేస్తాం. పూజ అంటే ఈ శరీరాన్ని, ఈ కాలాన్ని, ఈ జీవితాన్ని బతకటానికిచ్చిన ఒకరోజుని అత్యంత పవిత్రంగా, హాయిగా, ఎవరికీ ఇబ్బంది లేని విధంగా సాగించేట్టుగా అనుగ్రహించమని అడగటమే పూజ. అంతే తప్ప నీకు ఈ పూజ చేస్తున్నాను, నాకు వేళ ఈ లాభం, నేను ఈ సమస్యలో ఉన్నాను తీర్చు అన్నట్లయితే అది పూజ కానే కాదు. పూజకు అర్థం అది కాదు.
అంటే సాధారణంగా ఏమవుతుందంటే, మీరన్నట్టు కోరికలతో పూజ చేస్తాం, ఒకప్పుడు కష్టాలు గట్టెక్కాలని చేస్తాం, ఆ కష్టాలు గట్టెక్కపోయినటువంటి సందర్భాలు అప్పుడు ఎదురవుతాయి. అట్లాంటి సందర్భంలో కాస్త నిరాశ నిస్పృహలు ఆవరిస్తాయి మనిషిని. ఆవరించి తాను అనుకున్నటువంటి ఈ సాధన తాలూకు ఫలితాన్ని పొందలేదు కాబట్టి నిరాశ నిస్పృహల్లో పడి తను ఆచరించదలుచుకున్నవేమీ ఆచరించలేకపోతాను. ఈ నిరాశ నిస్పృహల్లోంచి ఎలా బయటపడాలి?
ఈ నిరాశ దీనికి కారణం ఒకటే, ఏదెప్పుడైతే మనం ఒక విషయాన్ని ఆశించి ఈ కార్యకలాపాల్లో మనం ఉంటామో అది జరగనప్పుడు ఆశ ఉంది గనక నిరాశ. అసలు ఆశ లేకపోతే నిరాశకు తావే లేదు. కానీ ఆశ లేకుండా మనిషి జీవితం లేదు. ఆశ ఉంది, రేపు ఉంటామన్నాం గనక వాళ్ళు ఉన్నాం, నువ్వు రేపటి నుంచి నువ్వు ఉండవు అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, అది జరగదు. కాబట్టి ఈ నిరాశ కలగకుండా ఉండటానికి ఒకే ఒక మంత్రం, దేనిని ఆశించకుండా పరమాత్మకి కృతజ్ఞతాపూర్వకంగా పూజ చెయ్యండి. అదే నేను ఇందాకన్నది. ఈ శరీరం ఇచ్చినందుకు, జన్మ ఇచ్చినందుకు, బతకటానికి రోజు ఇచ్చినందుకు అయ్యా నీకు నమస్కారం. ఇగో ఈ రోజంతా నిన్నట్లాగానే హాయిగా గడిచేట్టుగా చూడు. నా వల్ల ఎవరికి అపకారం జరగకుండా చూడు. అది ప్రధానం. నాకు ఉపకారం జరిగేట్టుగా చేయంటే అది అర్థవంతమైన పూజ మాత్రం కాదు. ఏ స్థాయి వాడికైనా
ఇది గ్రహించగలగాలి. ముఖ్యంగా మీరన్నది ఇటువంటి అవగాహన ఉన్నట్టయితే సాధారణంగా పూజలు పరమార్థాన్ని గ్రహించి చేయగలుగుతాడు.
అంతే.
ఇంచేతనంటే ఈ పూజలు ఇతర సాధనలన్నీ కూడా మనం కోరికలు ఆశించే చాలా మంది చేస్తున్నాం, చేసి దానివల్ల నిరాశ పొందుతున్నాం. అది ఒకవేళ తీరకపోతే, లేకపోతే మనం అనుకున్నది జరగకపోతే ఈ నిరాశ నిస్పృహలు ఆవరిస్తున్నాయి మనకి. కాబట్టి కోరికలు లేకుండా చేసినట్టయితే ఇది తప్పకుండా మనకి ధైర్యస్థైర్యాలు కలుగుతాయి. మన అంటే మనం చేసేటటువంటి సాధన తాలూకు నిజమైన పరమార్థాన్ని ఎరిగి చేయాలి. ఏది ఆశించకుండా చేస్తే వేర్ దెర్ ఇస్ నో డిజైర్ దెర్ ఇస్ నో డిసప్పాయింట్మెంట్.
అంతే కదా.
అంచేత ఆ డిసప్పాయింట్మెంట్ అనేది మనకు ఉండదు. ఎప్పుడైతే డిసప్పాయింట్మెంట్ ఉండదో అప్పుడు మనం ధైర్యంగా ఇవన్నీ ఆచరించగలుగుతాము. తర్వాత ఇంకొక విషయం అండి, మనం ఆచరించగలగాలి, ఏదన్నా మనస్ఫూర్తిగా ఆచరించగలగాలి, ధైర్యంగా ఆచరించగలగాలి, దేనికి భయపడకుండా ఆచరించగలగాలి అంటే నిరంతరము భగవంతుడు నా చెయ్యి పట్టి నడిపిస్తున్నాడు అనేటటువంటి భావనలో ఉండగలగాలి. అట్లాంటి భావన కలిగినప్పుడు భగవంతుడు నా వెంటనే ఉన్నాడు, నా జంటనే ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నాకు ఏ విధమైనటువంటి అపజయం ఉండదు అని అనేటువంటి ఒక విశ్వాసం. అంటే స్వామి ఒక మారు చెప్పినటువంటి విశేషం ఏంటంటే, నీవు రోజూ కూడా సర్వజ్ఞాయ నమః అని పూజ చేస్తూ ఉంటావు. పూజ చేసి స్వామి నీవు సర్వజ్ఞుడివి, అన్నీ ఎరిగిన వాడివి, కానీ నా కోరికలు మాత్రం నీకు తెలియవు అన్నట్టుగా మనం కోరుతూ ఉంటాం. స్వామి చెప్పినటువంటిది అంటే అడిగిన వాడికి అడిగిందే ఇస్తాను, అడగిన వాడికి అన్నీ ఇస్తానన్నారు స్వామి.
అసలు అన్నీ ఉన్నవాడు అడిగే అవసరమే లేదన్నారు మూడో మాట.
అది
అది
అంచేత ఇంకొక విషయం ఏంటంటే, స్వామి నాకు మీరేమిచ్చారు అని అడిగినప్పుడు స్వామి చెప్పారు, దుర్లభమైనటువంటి మానవ జన్మ ఇచ్చాను నీకు, నీకు ప్రేమించేటువంటి తల్లిదండ్రులను ఇచ్చాను, నీకు విజ్ఞానాన్ని అందించడానికి గురువునిచ్చాను, నీతో ఆడుకుందుకు స్నేహితులను ఇచ్చాను, నీకు నీ జీవితాన్ని ఆనందమయంగా గడపడానికి జీవిత భాగస్వామినిచ్చాను, ఇన్ని ఇచ్చినా ఇంకా సంతృప్తి లేకుండా ఇంకా ఏమిచ్చానని అడుగుతున్నావు అని స్వామి చెప్పారు. అంటే ఈ మనకు ఉన్నటువంటి సిరి సంపదలు అవనండి, మనకున్నటువంటి యోగ్యతలు కానివ్వండి, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క సంకల్పం వల్ల, వారి యొక్క దివ్యానుగ్రహం వల్ల మాత్రమే కలిగే అని అనుకుంటే మనకి ఇటువంటి భావన కలుగుతుందేమని అనుకుంటాను. మీరు చెప్పండి కొంచెం.
అంతేకాదు, అది ఒక ఎత్తైతే వేదవ్యాసుల వారు భాగవతంలో స్పష్టంగా ఒక మాట చెప్పారు, ఇదందరూ గుర్తుపెట్టుకోదగిన మాట, ఎవరు నా నిజభక్తుడని నేను అనుకుంటానో, నేను చేయబోయే మొట్టమొదటి పని వాడి సుఖ సంపదలని మొత్తం నీ తీసేసుకుంటా, వాడి దగ్గర ఏముంచను అన్నాడు. భయమేస్తుంది అంటే భాగవతం ఇటువంటి ప్రమాణం కూడా చేస్తాడా భగవంతుడని. ఆ సుఖము అంటే ప్రాపంచికమైన వస్తువులు, దాని వలన ఏర్పడిన సుఖం నేను తీసేసుకుంటా, అప్పుడు వాడి మనస్సు ఎవరి మీద ఉంటుంది, నా మీదే ఉంటుంది, అప్పుడు వాడు సద్భక్తుడవుతాడు అని. ఆయన మన వస్తువులు తీసుకోవటం ఎందుకు, మనం యాతన పట్టడం ఎందుకు, మన మనస్సునే పరమాత్మ ఎందు లగ్నం చేసేస్తే పోలే.
అవును,
ఈ దుఃఖం అనేటువంటి ఆవరణంలోకి వెళ్లటం కంటే ఆనంద తారక స్థితిలో ఉండేట్టుగా అన్ని వేళలా దీనికంతకీ మూలము పరమాత్మే అని ఒక భావనలో గనుక ఉండగలిగితే అది దివ్యమైనటువంటి పూజగా, దివ్యమైన తపస్సుగా నేను భావన చేస్తాను. అనేక దైనందిన కార్యకలాపాలు అన్నింట్లలో కర్మ చెయ్యి, కర్మ వలన ఫలితం ఏర్పడింది, కర్మలు చేయటం మానవుని గీతలో కూడా చెప్పలే. కర్మ ఫలత్యాగం చేయమన్నది. కర్మల వలన ఓ ఫలం ఏర్పడింది, దాన్ని త్యాగం దాకనుకున్న ఆ త్యాగం. కర్మఫలం కూడా త్యాగం చేస్తే కర్మలు చేసే అవకాశం ఆయన ఇస్తాడు. కర్మలు మంచి కర్మ, కర్మ అంటే ఇక్కడ సత్కర్మ అని. సత్కర్మలు చేస్తుంటే మంచి ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలు ఎవరికి ఇవ్వాలి? మళ్లీ పరమేశ్వరుడికి ఇవ్వాలి. సర్వేశ్వరుడికి ఇవ్వటం అంటే ఎలా ఇస్తాం? నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వమైనటువంటి పరమాత్మే సాకార సగుణ పరబ్రహ్మగా ప్రపంచంగా ఉన్నాడు గనక సమాజానికి ఇవ్వటమే సర్వేశ్వర సమర్పణం, ఆయనకివ్వాలి. ఇవి ఈ భావనలు అన్ని వేళలా నిలబెట్టుకోవాలి. అయితే మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు, ఎట్లా సాధన, ఏ సాధన వల్ల ఇవి నిలబడతాయి? నాలుగున్నాయి. నిరంతర సత్సంగం, మంచి మాటలే వినటం ఒకటి,
అది
ఈ భావనతో కూడి ఉన్న వారితో జీవించే ప్రయత్నమే చేయటం ఒకటి, వాదము నినాదము లేని వేద ప్రామాణికమైనటువంటి సత్యాన్ని గ్రహించగలిగి బోధించగలిగినటువంటి వారితో కూడి ఉండటం రెండు. ఈ రెండూ లభించకపోయినా సంకీర్తనలో గనక ఉన్నట్లయితే భగవంతుడి యొక్క గుణగానాన్ని మనం భజన అంటాం. ఆ భజనలో గనక ఉన్నట్లయితే మనస్సు ముందు రాగరంజితం అవుతుంది, ప్రేమపూరితమవుతుంది. మనస్సు అనేక ఆందోళనలతో ఉన్నది, ప్రశాంత ప్రసన్న చిత్తం ఏర్పడుతుంది. కాబట్టి సజ్జన సాంగత్యం అవసరం, సత్సాంగత్యం అవసరం, సత్సంగం అవసరం, సద్గోష్ఠి అవసరం. విచారణ చేయాలి. ఇప్పుడు మీరు నేను 10 నిమిషాలు మాట్లాడుకుంటున్నాం, ఇది సద్గోష్ఠి. దేనిని గురించి? ప్రపంచము, జీవుడు, జగన్నాథుడు, ఈ ముగ్గురు గురించి మాట్లాడుతున్నాం. చివరికి ఏతవాత తేలవలసింది ఏంటంటే అసలు ఆ మూడు ఒకటే అనేటువంటి అద్వైత భావనకి వెళ్ళాలి. అది కాస్త టైం పడుతుంది. కానీ నిత్య జీవితంలో మాత్రం మంచివాళ్ల యొక్క ప్రాపు కోసం పాకులాడాలి, మహాత్ములని సమాశ్రయించాలి. ఒక మహాత్ముడి దగ్గరకు ఒకసారి వెళితే ఆస్తికుడు భక్తుడవుతాడు. ముందు అసలు నాస్తికుడు ఆస్తికుడవుతాడు, ఆస్తికుడు భక్తుడవుతాడు, భక్తుడు జ్ఞాని అవుతాడు, జ్ఞాని ప్రేమమయుడవుతాడు.
ఒక మారు స్వామి ఒక భక్తుడితో చెప్పారండి, స్వామి మీ పట్ల అచంచలమైన విశ్వాసం నాకు ఎట్లా కలుగుతుంది, మీరు చెప్పినటువంటి బోధనలన్నీ ఆచరించాలనేటువంటి సంకల్పం నాకు ఎట్లా కలుగుతుంది స్వామి అని అంటే, స్వామి బంగారు అచంచలమైన విశ్వాసంతో భగవంతుణ్ణి ఆరాధించి వారి యొక్క దివ్య సాక్షాత్కారాన్ని పొందినటువంటి భక్తుల తాలూకు చరిత్రలు చదువు, దానివల్ల నువ్వు ఉత్తేజితులవుతావని చెప్పి స్వామి చెప్పారు. అందుచేత ముఖ్యంగా స్వామి యొక్క సాహిత్యం, భగవద్భక్తుల యొక్క చరిత్రలు, మీరన్నట్టుగా మంచి మాటలు వినటం, సత్సంగాన్ని చేయటం, ఇవి తప్పకుండా అవసరం. ఇవి నిత్య జీవితంలో ఒక భాగం కావాలి
కావాలి
అని నా అభిప్రాయం అండి.
ఖచ్చితంగా దాంట్లో రెండో అభిప్రాయం లేదు అసలు
అని. అంచేత స్వామి చెప్పినటువంటి ఈ మార్గాన్ని అనుసరిస్తే మనం దీనివల్ల లబ్ధి పొందగలుగుతాం, మన జీవితంలో మనం అనుకున్నటువంటిది ఆచరించగలుగుతాం. మీరన్న సంఘనీతి,
దైవప్రీతి
ఇవన్నీ
ఏర్పడలేదు.
ఇంకొక విషయం అండి, దైవప్రీతి గురించి నాకు ఓ చిన్న సందేహం ఉంది, మీరు దయచేసి దాన్ని వివరించండి.
చెప్పండి.
ఏమిటంటే దైవప్రీతి అంటే దైవం పట్ల ప్రేమ కలిగి ఉండటం, అంటే కేవలం ఆరాధనలు అర్చనలు కాకుండా దీన్ని దాటి దైవాన్ని
ప్రేమించగలగటం.
దైవాన్ని ప్రేమించగలగడం అంటే ఏం చేస్తే మనం అది దైవాన్ని ప్రేమించడం అనేటటువంటి ఆ స్థాయికి వెళతాం?
దైవాన్ని ప్రేమించటం అంటే ఏ విషయమైనా మూడు స్థాయిలు ఉన్నాయి, భౌతిక స్థాయి, అధిభౌతిక స్థాయి, ఆధ్యాత్మిక స్థాయి, ఫిజికల్, మెటాఫిజికల్ అండ్ స్పిరిచువల్. ఈ లెవెల్స్ దీనికి ఫిజికల్ లెవెల్లో పరమాత్మని ప్రేమించాలి అంటే ఆయన సగుణ రూపుడై ఉండాలి. ఆయనకు ఆకారం, ఆయనకు స్వభావం, ఆయనకు గుణం, ఇవన్నీ ఉండాలి. అలా చేస్తూ చేస్తూనే ఒక మెటాఫిజికల్ స్టేట్లో ఒక విచారధారకు గురి చేయాలి. ఈ తత్వం ఏమిటి? సత్యసాయి భగవానులు ఉన్నారు స్వామి, అది సౌందర్య సార సర్వస్వం, సౌందర్యమే రాసిపోసినటువంటి మహా ఆనంద స్వరూపం అది. అది అక్కడ ఆగిపోకూడదు. అక్కడి నుంచి విచారణ, ఎవరు ఈ స్వామి, ఎట్లా వచ్చారు, అనేకమైన ప్రమాణాలున్నాయి. ఆ ప్రమాణాలతో కాస్త స్వాధ్యాయం చేయాలి, సెల్ఫ్ స్టడీ చేయాలి, ఎపిక్స్ చదవాలి, రాముడు కృష్ణుడు వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకోవాలి. లేకపోయినట్లయితే స్వామి ఇన్ ఐసోలేషన్ యు కాంట్ ఎక్స్పీరియన్స్ హిమ్. స్వామి గాని భగవంతుడు, భగవంతుడు ముందు, భగవంతుడి తర్వాత, భగవంతుడు ఉన్న మూడు కాలాలని సమన్వయం చేసినట్లయితే అనేకమైన దైవీ లక్షణాలన్నీ ఈ పరమాత్మ అనే భావనలో నిలకడి చెందుతాయి. ఇక మూడవది, ఆధ్యాత్మిక స్థాయిలోకి వెళ్లినప్పుడు భగవంతుడి పట్ల విశ్వాసము, భగవంతుణ్ణి ప్రేమించటమంటూ రెండు లేవు. విశ్వాసమే భగవంతుడు, అసలు ప్రేమే భగవంతుడు. భగవంతుడికి ప్రేమకి రెండు పాయలు కావవి. కానీ మెటాఫిజికల్ లెవెల్లో దేవుడు ఒకడున్నాడు, ఆయన నేను ప్రేమిస్తున్నాను, బానే ఉంది. ఆధ్యాత్మిక స్థాయిలో అసలు ప్రేమే దైవం, దైవమే ప్రేమ. అది ప్రాపంచికమైన రాగ అనురాగాలు రెండూ దాటి ఈ దివ్యమైనటువంటి ప్రేమ ఎక్కడైతే ఈ లావాదేవీలు లేవో, ఎక్కడ బేరసారాలు లేవో, ఎక్కడ ఇచ్చిపుచ్చుకోవటాలు లేవో, ఎక్కడ ఆయన వేరు నేను వేరన్న భావన లేదో, అది ఉదాత్తమైనటువంటి స్థాయి. ఆ స్థాయికి వెళ్లాలి, అదే నిజమైనటువంటి దివ్య ప్రేమ. మిగతాదంతా స్వామిని ఒక అందగాడుగా ప్రేమించటం వేరు, సర్వజ్ఞుడిగా ప్రేమించటం వేరు, సర్వాంతర్యామిగా భావించటం వేరు. అసలు ఉన్నదంతా సత్యము సాయమయమే అనుకోగలిగితే అది మాత్రం ఆధ్యాత్మిక స్థాయి. అది సంసారే చెయ్యాలి, గృహస్థే చెయ్యాలి, ఈ ప్రపంచంలో ఉన్నవాడే చెయ్యాలి. ఎందుకంటే ఇది కార్యక్షేత్రం, ఇది కురుక్షేత్రం. సన్యాసికి సన్యసించటానికేం లేదు, సన్యసించాడు గనకనే సన్యాసి అయినాడు. సంసారి అన్నింటి మధ్య ఉంటూ ఇది ఏది నాది కాదనుకోగలిగిన స్థాయికి వెళ్లాలి. అది దైవప్రీతి, అన్కండిషనల్ లవ్. దాంట్లో యాంటిసిపేషన్స్ లేవు, ఎక్స్పెక్టేషన్స్ లేవు, అపాయింట్మెంట్స్ లేవు, డిసప్పాయింట్మెంట్స్ లేవు, ఫ్యూజన్ తప్ప కన్ఫ్యూజన్ లేదు, కాన్ఫ్లిక్ట్ లేదు. ఏమున్నదంటే పరదైవమే నా యందు ఉన్నాడు, నేను పరదైవంతో కూడి ఉన్నాను, అసలు నేను ఆయన మళ్లీ ప్రత్యేకం పట్టుకోవటం ఎక్కడుంది? అది ఆ స్థాయికి ఈ మూడు మార్గాలు మాత్రం గొప్పవి. వ్యక్తి, వ్యక్తే సంఘం యొక్క సూక్ష్మరూపం, వ్యక్తి యొక్క విస్తృత స్వరూపమే సంఘం. ఈ రెండింటికి ఆ రెండూ చక్కగా నడవటానికి పాపభీతి లేదా పుణ్యప్రీతి రెండో మాట అది కారణమవుతున్నది. ఈ మూడు, ఈ రెండూ కలిపితే దైవప్రీతిగా రూపాంతరం చెందుతున్న, దైవప్రీతి ప్రత్యేకం కాదు, ఈ రెండింటిలో నుంచి అది పుట్టి, దైవప్రీతి ఉంటే సంఘం బాగుంటుందనేది కాదు, సంఘం బాగా చెయ్యాలి, బాగు చేయాలి. బాగు చేయటానికి వ్యక్తి పరిణామం మాత్రం చాలా ప్రధానం. అదే సత్యసాయి భగవానుడి ఉపదేశం అంతా ఏమిటి, ఇన్ఫర్మేషన్ టు ట్రాన్స్ఫర్మేషన్ కాదు, హ్యావ్ ఇన్ఫర్మేషన్, ఎయిమ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ఇంప్లిమెంటేషన్. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇంత ఉందంటే నేను ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన జ్ఞానిని కాదు. నేను ఇంప్లిమెంట్ చేయగలిగిన నాడు నేను జ్ఞాని అయ్యే స్థాయి ఎప్పుడో ఏర్పడుతుంది, అయినా నాకు దాంతో ప్రమేయం లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ నా వ్యక్తిత్వాన్ని మెరుగుదిద్దుకోవటంలో, రూపాంతరీకరణం చేయటంలో దానిని నేను ఎలా వాడుకున్నాను, ఆ వాడుకోవటానికి నా ఇల్లు, నా సమాజం, నా వృత్తి, నా ప్రవృత్తి ఇన్నింటిలో దానిని ఎలా ప్రతిఫలించాను, దానివలన ఫైనల్ గా నాకు ఆనందం కలిగిందా లేదా, అసలు ఈ ఆనంద స్వరూపం భగవంతుడే కదా, భగవంతుణ్ణి నేను ఆనందంగా లోపల అనుభవించాను అనుకోవటం ఉదాత్తమైన స్థాయి.
మీరు చెప్తూ ఉంటే ఒక చిన్న విషయం గుర్తొచ్చిందండి, స్వామి చెప్పినటువంటిదే
చెప్పండి.
అంటే సామాన్య మానవుడు నిత్య జీవితంలో ఎట్లాగా స్వామి యొక్క ఉనికిని తనతో పాటుగా ఉన్నాడన్నటువంటి భావన ఎట్లా కలిగి ఉండాలి అందానికి స్వామి చెప్పారు, బంగారు ఈ ఇంటికి యజమాని నువ్వు కాదనుకో, నేననుకో, ప్రతి గదిలోనూ నా చిత్రపటం ఒకటి పెట్టుకో, నువ్వు చేసే ప్రతి పనికి ఇంటి యజమాని నేను గనక నా దగ్గర అనుమతి పొందు పెద్దానికి, ఇట్లా చేసుకుంటూ పోయినట్టయితే కొన్నాళ్లకి అది నీ స్వభావం అవుతుంది, ప్రతి పనికి కూడా నన్ను తలుచుకోవటం అవుతుంది, అప్పుడు జీవితంలో ప్రత్యేకంగా ఇది చెయ్యాలి అని అనేటువంటి సంకల్పం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, దానికి అవసరమైనటువంటి ధైర్యస్థైర్యాలు నేనే ఇస్తాను బంగారు అన్నాడు. ఇది చాలా సులభమైన సాధన అనిపించింది, చెప్పిన తర్వాత నాకు గుర్తొచ్చింది. అందుచేత ఇట్లాగా అనుక్షణము స్వామి యొక్క భావనలో ఉంటూ సత్సంగం చేసుకుంటూ స్వామి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ప్రేమని కలిగి ఉంటే మనం తప్పకుండా ఈ సమాజంలో మనం నిర్వహించవలసినటువంటి పాత్ర అంటే ఏ నైతిక విలువలనైతే స్వామి ప్రబోధించారో ఆ నైతిక విలువలని అనుక్షణము మన జీవితంలో పాటించగలిగిన ధైర్య స్థైర్యాలు మనకి ఏర్పడి మన వల్ల మనకి సమాజానికి కూడా ప్రయోజనం కలుగుతుంది, సమాజం సుఖశాంతులతో వర్ధిల్ల కలుగుతుంది అని నేను అనుకుంటున్నానండి.
అవునండి, ఖచ్చితంగా మనమే చేయాలి. చేయటానికి సమాజం ఒక విస్తృతమైన క్యాన్వాస్, ఇది కార్యక్షేత్రం. సమాజం నుంచి మనిషి విడిపడి లేడు, అలాగే దైవము మన నుంచి సమాజం నుంచి విడిపడి లేడు. అందుకే ఉపనిషద్వాక్యం ఏమిటంటే జీవుడు జగత్తు జగదీశ్వరుడు ఒక్కటే త్రిపుటి, నడిపించేవాడుగా ఆయన, నడుస్తున్నదిగా ప్రపంచం, దానిలో ఉన్నవాడుగా జీవుడు. మూడు, ఈ మూడు ఒక లింక్, ఒక సమగ్రమైన సమాహార స్వరూపం ఇది. కాబట్టి సత్యసాయి భగవానుడే సమాజం, ఆ సమాజంలో ఉన్నటువంటి మనమే. సూర్యకిరణాలు సూర్యుడి నుంచి ఎట్లా భిన్నం కావో, సుషుమ్నా కిరణాలు చంద్రుడి నుంచి ఎట్లా భిన్నం కావో, మనం కూడా పరమాత్మ నుంచి భిన్నం కావు. పరమాత్మ నుంచి మనం ఏమి కోరుతున్నామో, మనం పరమాత్మ నుంచి వచ్చిన వాళ్లంగా మనం కూడా ఈ ప్రపంచానికి అదే ఇవ్వగలగాలి. ఆ స్థాయిలో కాకపోయినా మన స్థాయిలో మనం ఇవ్వగలుగుతూ ఉండాలి. ఇది నిత్యమైనటువంటి సత్య సాధన. అందుకే పదార్థంలో నుంచి పరమార్థంలోకి, పరమార్థంలో నుంచి యథార్థంలోకి మానవుడు ప్రస్థానం చేయాలి. అదే నిజమైన ఆధ్యాత్మిక ప్రస్థానం.
ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఈ సంఘనీతి, పాపభీతి, దైవప్రీతి గురించి చక్కటి వివరణ ఇచ్చి మా సందేహాలు తొలగించినందుకు రేడియో సాయి తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. సాయిరాం.
సాయిరాం అండి.